గులువకల్గుని ప్రవిమల వైరాగ్య భాగ్య మహిమా గురుపాదతీర్థంబు గ్రోలక కల్గుని జ్ఞాన విజ్ఞానయోగా అనుభవము గురు సుప్రసాదంబు గొనకున్న కల్గుని ప్రతిలేని చిత్తోపరతి సుఖంబు గురుతత్వమాత్మ కనుగొనకున్న కల్గుని నిరతిశయంబైన పరమ పదము. అట్లుగా ఉన విద్యార్థి అయిన యోగి వినయ భయ భక్తుల దలోన వెన్గుణంగా అల చతుర్విధ శుశ్రూషలాచరించు కొనుచు అనిశంబు గురువుల గొలచునన ఘా గురుడజుడు గురుడు విష్ణువు గురుడు మహాదేవుడఖిల గురుడు గురుడు సద్గురుడే పరబ్రహ్మంబని గురుని నుపాసింతునెప్పుడు గురుతర భక్తి సద్గురుని నుపాసింతునెప్పుడు గురుతర భక్తి. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః. అందరూ కూడా ఇంతవరకు చాలా చక్కగా చక్కటి విషయాల్ని అందించడమే కాకుండా వారు చెప్పిన విషయాల్లో మళ్ళా మనం ఆలోచించేటువంటి కొంత మనకి హోంవర్క్ కూడా ఇచ్చారు. అంటే ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ఎలా ఉంటే బాగుంటుంది. మనందరికీ ఒకటే ఉంది, గురువుల్ని ఆశ్రయించినటువంటి వారికి ఏమనిపిస్తుందంటే మన ప్రతి ఆలోచన ఏది భగవంతుని మీదుగానే ఉంటే బాగుంటుంది. మనకు అర్థమైందేంటి, మన ప్రతి ఆలోచన వినే శబ్దం కానీ అనే శబ్దం కానీ పంచుకునే శబ్దం కానీ లేదు, తినేది ప్రసాదంగాను తాగేది తీర్థంగాను నడిచేది ఆలయ ప్రదక్షిణంగాను, ఇలాగా మన ప్రతి కదలిక భగవంతుని వైపుకి. అది గుడి కాదండి ప్రదక్షిణ అనుకోవడానికి. అలా అయితే మంత్రాలు ఎందుకు వచ్చాయి? ఆత్మాత్వం గిరిజామతి సహచర ప్రాణ శరీరం గృహం పూజా తే విషయోభభోగరచన నిద్రా సమాధిస్థితి సంచార పదయో ప్రదక్షిణ విధ స్తోత్రాణి సర్వాంగిర యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధన. అంత మంత్రం ఎందుకు వచ్చింది, ఎంత గొప్ప సారాంశం ఉన్నదో అందులో. ఎందుకంటే అది కాకపోతే కదా అణువణువునా భగవంతుడు ఉన్నప్పుడు ఎక్కడ గుడి లేదు. దాని అనుభూతి పొందడమే కావాలి మనకి. ఆ అనుభూతిని చెందడం కోసం మన ప్రతి ఆలోచన భగవత్పరంగా ఉండాలి, ప్రతి మాట భగవంతునిదే అయి ఉండాలి. మనం ఏది చేస్తున్నా ఎక్కడ చూస్తున్నా మనకి భగవత్పరంగానే మనం చేసుకుంటూ ఉంటే మెల్లమెల్లగా అలవాటు చేసుకోగా చేసుకోగా నువ్వేమవుతావు, ఆ స్వరూపం అవుతావు. అంతే కదా, కదపకుండా పెట్టినటువంటి పాలు తోడుచుక్క వేసేసరికి కదిపితే పెరుగు అవ్వదు, కదపకుండా పెడితే కొంత సమయానికి అది నువ్వు వేసినటువంటి పెరుగుగా మారుతుంది. ఆ పాలే నువ్వు వేసిన పెరుగుకి లొంగి కదపకుండా ఉంటే పెరుగు స్వరూపాన్ని పొందినప్పుడు మన జీవితము భగవంతుని యొక్క నామంతో ముడిపడి ఉంటే నిరంతరం దాని యందు ఏకాగ్రత చెందితే భగవంతుడు తానెందుకు అవట్లా, ఉన్నదే అది అక్కడ నువ్వు మరుపుకొచ్చావు అంతే. మరుపే మాయ అని ఒక ఆర్టికల్ ఉండేది గురుదేవులు గురువాణిలో, ఫస్ట్ గురువాణిలో. దాంట్లో ఇద్దరు పిల్లల్ని బజారుకి పంపిస్తాడు యజమాని. పంపిస్తూ ఏదో కావాలని కొనుక్కురమ్మని, అక్కడ చాలా మేళా జరుగుతోంది, మీరు అందులో పడిపోతారేమో మాయలో పడకండి, జాగ్రత్తగా మీ పని మీరు చేసుకొని ఇంటికి వచ్చేయండి అంటారు. అంటే ఇద్దరూ సరే అంటారు. అందులో ఒకటి నాన్న చెప్పారు కదా, అక్కడ వేవి వినొద్దని, కావలసింది తెచ్చుకోమని అని ఒకటి జాగ్రత్తగా కొని తెచ్చేసుకున్నాడు. ఇంకొకటి ఏం చేశాడంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ శబ్దాలకి ఆ డప్పులకి వాటికి చూడండి డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు. అక్కడ ఏదో ఆ డప్పులకి వాటికి డ్యాన్స్ వేస్తూ ఉండిపోయాడు. తర్వాత అట్లా అట్లా కాలంలో ఆ జనంలో ఆ తొక్కిసలాట్లో ఎక్కడెక్కడికి వెళ్ళిపోయాడో తెలియలా, కానీ తిరిగి ఇంటికి రావాలంటే దారి దొరకల. అందుకని మనం కూడా నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకొని, నీ జీవితాన్ని పరమార్థం వైపుకి మలుచుకొని, నువ్వు కూడా నీ జీవితాన్ని సార్థకత చేసుకోమని భగవంతుడు మనకిస్తే, మనం వచ్చి ఈ ఏది ప్రపంచం అనేటువంటి వ్యామోహంలో, ఏది ఏది ఎంతవరకు కావాలో అంతవరకు ఉండటంలో దాంట్లో తప్పులేదు, దోషం లేదు. ఒకదానికోసం వెళ్ళి నాలుగు బాగున్నాయనుకుంటూ వాటి వాటి దృష్టిలో పడిపోయి మనం ఏం చేస్తున్నాం, సమయాన్ని వృధా చేసుకుంటున్నాం. కాబట్టి అందులో ఏముంది, ఆత్మత్వం గిరిజామతి. చూడండి శివుడు ఎంత ఇమిడిపోయి ఉన్నాడు మనలో. శివుణ్ణి ప్రార్థిస్తున్నాడు భక్తుడు, నా ఆత్మ నీవై ఉన్నావు, నా మతి ఉన్నది చూసావు, అది నీ భార్య అనేటువంటి గిరిజ. ఆత్మత్వం గిరిజామతి సహచర ప్రాణ శరీరం గృహం. సహచరులు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు అవి ఎలా ఉన్నాయో అవన్నీ కూడా నా సహచరులు నా జీవితంలో. ఏది ఆత్మత్వం గిరిజామతి సహచర ప్రాణ శరీరం గృహం. పూజాతే నీ పూజ ఏమైంది, విషయోపభోగ రచన. ఏమండి మతి లేనివాడు అనుకుంటాడు, ఏది ఏవైతే విషయ భోగ రచనలు ఉన్నాయో అవన్నీ కూడా నీ పూజ అనుకుంటాడా? నిజంగా తెలిసినటువంటి వాడు ఏం చేస్తాడు, భగవత్పరమైనటువంటి ఆలోచనలే చేస్తూ ఉంటే అది పూజ అవుతుంది. ఏ పూజ, విషయోపభోగ రచన, నిద్ర సమాధి స్థితి. ఏమండి నిద్ర పోయి ఇది సమాధి అని తలుస్తాడా బుద్ధున్నవాడు? అనుకోడు. అందులో చెప్పబడింది కదండి, ఏమని చెప్పబడింది, ముందర రెండు నిలబడాలి, ఆత్మత్వం గిరిజామహతి మతి. ఈ రెండు పర్ఫెక్ట్గా నువ్వు కలిగి ఉంటేనే తత్వమవన్నీ ఆ మార్గంలోకి వస్తాయి. ఆ ముందు ఉన్నటువంటి వాటి రెండుకి నువ్వు సమాధానం, నీ అనుభూతి కలిగినప్పుడు వెనకవని ఎలాగా నీకు సమన్వయం చేసుకోగలుగుతావు, ఎలా చేసుకోగలుగుతావు? నువ్వు భోజనం పెట్టుకున్న తర్వాత అహం వైశ్వా నరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత అని, ప్రభు నువ్విచ్చినదే ఇదంతా, నీకై ఉన్నది, నీ స్వరూపమై ఉన్నది, ఇది నీ ప్రసాదమయ్యా అని ఆ ప్రసాదాన్ని లోపలే తీసుకున్నటువంటి వాడికి ఆ పళ్ళెల్లో మళ్ళీ చారు పోస్తే ప్రసాదం కాకుండా ఉంటుందా? అన్నం వేరు చారు వేరా? నువ్వు ముందర దండం పెట్టుకున్నావు, తర్వాత సాంబార్ పోసేటప్పుడు నువ్వు దండం పెట్టుకోవాలా? కానీ సాంబార్ కలిపిన అన్నం ప్రసాదమేగా, ప్రసాదానికి ఏది కలిపినా అక్కడ ప్రసాదమే అవుతుంది అక్కడ కదా. కాబట్టి ప్రసాదం కాకుండా ఎలా ఉంటుంది? అలాగే ఆత్మత్వం గిరిజామతి రెండు పర్మనెంట్. ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ మనలో అలాగ ముద్ర వేసి కూర్చున్నారు, నువ్వు ఇలాగే తలుచుకో, మేము అలా ఉన్నాం నీలో, నువ్వు తలుచుకో తప్పకుండా. తలుచుకుంటే తత్మవన్నీ వర్తిచ్చేస్తాయి, అప్పుడు నా నిద్ర కూడా సమాధి స్థితి. ఉత్తర నిద్ర పోనిస్తాడు వాడు. ఇప్పుడు పడుకుంటున్నారు చెప్పండి, రెండు రోజులు అయింది కదా, మీరు వెళ్ళి మనశ్శాంతిగా నిద్రపోగలుగుతున్నారా? టైం అయిపోతుందేమో, అలారం మోగుతుందో మోగదో, ఎందుకంటే మాతాజీ నాలుగింటికి వెళ్ళారమ్మన్నారు. ఇంకా రెండు రోజులు ఉంది మనకి, ఇంకా మీకు తప్పదు. ఆ తర్వాత కూడా ఇది పాస్ అని అయిపోతే ఇంకంతకన్నా ఏం కావాలి? మళ్ళీ పడుకోండి, నాలుగో నాలుగున్నరకు లేచి ధ్యానం చేసుకొని మళ్ళీ పడుకోండి. అది బాబుజీ ఇచ్చిన సూచనే. గిరిజామతి సహచర ప్రాణ శరీరం గృహం. పూజాతి విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి. సంచార సంచార పదయో ప్రదక్షిణ విధౌ స్తోత్రాన్ని సర్వాంగి. నేను ఎక్కడెక్కడ నడుస్తానో అంతా నీ ప్రదక్షిణ. ప్రదక్షిణ విధౌ స్తోత్రాన్ని సర్వ అంగిరవు అంటే నేను ఏవేవైతే మాటలు మాట్లాడుతున్నా అవన్నీ కూడా నీ స్తోత్రాలే. ఎద్యత్ కర్మ కరోమి, అసలు ఏ ఏ కర్మలు నా చేత ఆచరింపబడుతున్నాయో శంభు తవారాధనం, అవన్నీ కూడా తత్తదఖిలం ప్రభు తవారాధనం. ఏదైతే నా చేత చేయబడుతున్నాయో అదంతా నీ ఆరాధన. అంటే ఎంత ఏకాగ్రతగా ఉంటే తదనుభూతిని మనం పొందగలుగుతాం. అనుభూతిని మనం పొందాలి, తప్పకుండా పొందమనే మనకి మహాత్ములు ఇన్ని విధాలుగా మనకి అందిస్తున్నారు అన్ని వైపుల నుంచి కూడా. అందుకని వారు ఇంకా ఇందాక చెప్పారు కదా, మా మూర్తి చెప్పారు అదే వారు చరిత్రలో చదివారు ఉంటారా, స్వామివారికి అప్పుడు నాకు బాగా జ్వరం వచ్చింది, పాంగురు హోటల్ అది బాగా జ్వరంగా ఉంది, కానీ కరెక్టే అందులో మా గురు సోదరులు విజయేశ్వరానంద వారిదేనా రమణ ఆనంద రమణ ప్రసాద్ వెంకట రమణ ప్రసాద్ గోడ నాన్న మా రామప్రసాద్ వాళ్ళ దాన్ని ప్రసాద్ రావు గారు వెంకట రమణ ప్రసాద్. రే గుండు నువ్వే, నువ్వు రెండు చూడు పోలిగా వాళ్ళ అబ్బాయి అంటే సరిపోతావు నువ్వు. ఎలాగో అబ్బాయిలు లేరు, నువ్వు చేరిపో అక్కడ. ఎలాగో అబ్బాయిలుగా కన్నారా మీరు కనలేదుగా, ఇద్దరు అమ్మాయిలే అచ్చంగా చూడండి. వాడు గుండు చూస్తే మీరని కనిపిస్తుంది, ఇది ఇంకా బాగుంది. మొన్న ఎక్కడో ఎవరినో చూసి అచ్చంగా మూర్తిజీలాగా ఉన్నారు కదా అన్నాను. ఎక్కడో ఉన్నాను కదా మెంఫిస్ టెంపుల్లో, మీరు వచ్చేసారని ఉలిక్కుపడ్డా నేను, కానీ వెనక అమ్మలేదు కదా అనుకుని రాలేదులే అనుకున్నాను. ఇంకా నేను వెళ్ళి ఆయన పలకరించలే నేను. అంత బాగా పోలికలు కనిపిస్తున్నాయి కొన్ని చోట్ల. అందుకని ఇక్కడ స్వామివారి పాపం బాగా జ్వరం ఉంది, కానీ నేనేమి అంటే వారు చెప్పింది కరెక్టే. మనకి ఏదన్నా ఉంది అని తెలిస్తే స్వామివారి ముందరే ఏది వెళ్ళి పడుకో వెళ్ళి పడుకో వెళ్ళి పడుకో రెస్ట్ తీసుకో ఇలా అంటారు స్వామివారు. ఇంకా మనం ఈ ఉన్న జీవితంలో మనం వాళ్ళ వెళ్ళిపోతే ఇంకా మనం చేసేదే ఉంటుంది అక్కడ. అందుకని నేను కొంచెం అటు ఇటు చెప్పకుండా కాస్త చేస్తూ ఉంటే పాపం స్వామివారు ఆ సుధాని పంపించారు, వెళ్ళి సేవ చేయి. నేను స్నానానికి వెళ్తే కూడా మీరేమనుకోకండి, పాపం మీ గురువుగారు ఆమె దాన్ని కళా నేర్పించారు, మీ గురువుగారు స్నానానికి వెళ్తున్నారు, వెళ్ళి కొంచెం ఏమైనా సహాయం చేయలేమో చూడండి. నాకు అలవాటు లేదు అలాగా. అది వచ్చి బాబుజీ పంపించారు నన్ను అంటుంది. అంటే బాబుజీ పంపించారే, నాకు అవసరం లేదు, నువ్వు రావద్దండి. ఎలా కుదురుతుంది, బాబుజీ పంపించారు ఇప్పుడు నన్ను నన్ను అక్కడ ఉన్నదాన్ని పంపిస్తే మీరు వద్దంటే ఎలా కుదురుతుంది అని పాపం తను రావటం. అట్లానే బాబుజీ కింద పరుపు వేసుకొని పడుకుంటే ఇంకొక మంచం మీద పరుపు ఉంది. ఇలాంటి పాపం చాలా పరీక్షలు చేశారు. వీళ్ళ మంచమే పడుకుంటే మీరు కింద పడుకొని నేను మంచమే పడుకోవడం ఏంటండి అంటే, అప్పుడు మాత్రం చాలా ఎంత ఉగ్ర రూపాన్ని ధరించేవారంటే చెప్తుంటే వినవేంటి, పడుకోమన్నాను అక్కడ నేనేం చెప్పానో అది చెయ్యి అంతే, ఎప్పుడుకోక తప్పదు, నిద్ర పట్టదు. నిజంగా వాస్తవానికి అలా వెళితే అసలు నిద్ర పట్టదు. అలాగే ఒకసారి ఇలాగ బాబుజీ లీలలు చెప్తారు. మధురై ఒకసారి గంగా కావేరి అని ఒక ఎక్స్ప్రెస్ ఉంది మనకి, అది కాశీ నుంచి మెడ్రాస్ వరకు వెళ్తుంది గంగా కావేరి ఎక్స్ప్రెస్. దానిలో అప్పుడు ఏం చేశారంటే గురుదేవులు 9 రోజులు కాశీలో ఉంచారు. ఉంచిన తర్వాత తిరిగి మళ్ళీ కాశీ నుంచి బయలుదేరి వెళ్తూ ఈ గంగా కావేరి ఎక్కించి మెడ్రాస్ వెళ్తున్నాం మేము. మధ్యలో విజయవాడ వచ్చింది. విజయవాడ వస్తే మొత్తం ఆశ్రమం దగ్గర నుంచి జనాలందరూ వచ్చారు. ఆశ్రమం నుంచి వచ్చారు మన విజయవాడలో కూడా మన ఆడిటర్ ఎడిటర్లు అందరూ ఉన్నారు కదా, మన సంపత్ గారు అలాగే సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ చిరంజీవి గారు వీళ్ళందరూ వచ్చి వాళ్ళందరూ ఏం చేశారంటే, బాబు కొంతసేపు ట్రైన్ ఆగుతుంది ఇక్కడ, అంతసేపు ట్రైన్లో ఎందుకు పోలంత మంది జనం వచ్చారు, కొంచెం మీరు రండి అని చెప్పి రిటైరింగ్ రూమ్లో తీసుకొని పైకి తీసుకువెళ్ళి అక్కడ కూడా రిటైరింగ్ రూమ్లో ఉంచారు. ఉంచిన తర్వాత నేను మళ్ళీ తిరిగి వచ్చేసరికి బాబుజీ బాబుజీ ఎక్కడ ఉన్నారంటే ఫస్ట్ క్లాస్ ఏసీలో ఉన్నారు. ఉంటే ఆ ఫస్ట్ క్లాస్ ఏసీ ఎలా ఉందంటే స్వీట్లతో కట్టేసి ఉంది అది. అంటే అన్ని స్వీట్ బాక్సులు వచ్చాయన్నమాట బాబుజీ దగ్గరికి. వస్తే స్వామి అన్నారు, ఇవి రోజు పంచిపెట్టే బాధ్యత నీది అన్నారు గురుదేవులు. సరే అక్కడ రోజు ఇక వచ్చిన వాళ్ళకి దర్శనానికి వచ్చిన వాళ్ళకి ఇక ట్రైన్ అయితే కదిలిపోయింది, కానీ ఇక ఎవరు వస్తే వాళ్ళకి ఆ ప్రసాదాలు పంచిపెడుతూ ఉంటారు. ఎక్కడ దాకా వచ్చిందనుకున్నారు, రామేశ్వరం యాత్ర పూర్తయిపోయింది. అన్నీ వచ్చాయన్నమాట. అక్కడ ఏమైపోయిందంటే దిగిన తర్వాత మెడ్రాస్ దిగిన తర్వాత అప్పుడు శంకరరావు గారు నాలుగో అంతస్తులో ఉండేవారు. అప్పుడు బాబు స్వామి పాపం ఎక్కేవారు అప్పటికి, ఆ మెట్లు ఎక్కారు. వాళ్ళకి ఇది లేదు నాలుగో అంతస్తు దాకా. చాలా సంవత్సరాలు మెడ్రాస్ వెళ్తే వారింట్లో ఉండేవారు గురుదేవుడు. అయితే అక్కడికి వెళ్ళటం జరిగింది. సరే ఒక పూట రెండు పూటల తర్వాత వెంటనే ట్రైను మళ్ళీ వేరే ట్రైన్లో ఇటు కన్యాకుమారి వెళ్ళాలన్నమాట. కన్యాకుమారి యాత్రకి వెళ్ళాలి. అప్పుడు వెళ్ళాలంటే మధురైలో దిగాలి ఫస్ట్. మధురైలో దిగగానే ఒక మన వాళ్ళు ఉండటానికి ఒక చోల్ట ఏదో తీసుకున్నారు. అప్పుడు కూడా అంతే, 20 మంది అనేది ఇప్పుడు కొత్త ఏం కాదు, అప్పుడు కూడా ఉన్నారు. అప్పుడేం సొంత బస్సులేం లేవు. వెనకాల ట్రైన్లో అందరూ ఎలాడుతూనే వచ్చినారు చాలామంది. అందరి కోసం పెద్ద తీసుకున్నారు. కాకపోతే అక్కడ ఏంటంటే మన తారక పరబ్రహ్మ శాస్త్రి గారు, ఈ మన ఏంటి మూర్తిజీ, వీళ్ళు ఉంటుండేవాళ్ళు. అయిన తర్వాత ఏమైందంటే బస్సులు మాట్లాడండి కన్యాకుమారికి అన్నారు. అంటే అది కూడా కొంతమంది ఉంటారండి, కొన్ని కొన్ని పనులు చేసేవాళ్ళకి ఇప్పటికి కూడా కొన్ని పనులు చేయాలంటే కొంతమందికే వర్తిస్తుంది అది. అందరూ అన్ని రకాల పనులు చేయలేరు. అసలు మామూలుగా అది దాన్ని ఏమంటారు, టాలెంట్. ఆ టాలెంట్ కొంత కొంతమంది కొన్ని కొన్నిటికి. అట్లాగ వెళ్ళింది ఎవరు, తారక పరబ్రహ్మ ప్రసాద్ వారును మూర్తిజీ అనుకుంటే వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారంటే బస్సులు మాట్లాడుకొచ్చారు. పాపం చెప్పారు కదా, బస్సులు మాట్లాడుకొచ్చారు. మాట్లాడుకొచ్చిన తర్వాత అందరం ఎక్కేసాం, బస్సులు ఎక్కేసాం, చౌల్ట్రీ ఖాళీ చేసేసాం, బస్సు ఎక్కేసాం. బస్సులు ఎక్కేసిన తర్వాత దానికి పర్మిషన్ లేదు ఆ బోర్డ దాటడానికి. అది వెళ్ళి ఒక ఆఫీస్ దగ్గర ఆపాడు కారు. ఆ బస్సులు ఆపితే వాళ్ళు అందులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు పని అవ్వలేదు, వాళ్ళు బయటికి రారు. అందరూ బస్సులోనే ఉండిపోయారు. ఉండిపోయేసరికి అప్పుడు ఆఖరికి బావజీ మహారాజు కూడా దిగి వెళ్ళారు పని అవ్వలేదని. మన వాళ్ళు కూడా దిగి వెళ్ళారు, అవ్వట్లేదు. బావజీ కూడా దిగి వెళ్ళారు పని అవ్వలేదని. ఏమయ్యా మీకు పని చెప్తే ఇదా చేసేది అని కాస్త వాళ్ళకి కూడా కాస్త పడ్డాయి. అయిపోయిన తర్వాత ఇంకెందుకు ఇక్కడ, మనం ఇంకో రోజు వెళ్ళొచ్చులే అని అటు ఇటు కాకుండా మళ్ళా స్టేషన్కే వచ్చాం. ఎక్కడికి, మళ్ళా స్టేషన్లోనే, స్టేషన్లోకి వచ్చాం. ఎందుకంటే వీళ్ళకి రిటైరింగ్ రూమ్లో దొరుకుతాయి అది, అంటే డబ్బులు లేకుండా దొరుకుతాయి మాకు అక్కడ. ఎవరు, తారక పరబ్రహ్మ ప్రసాద్ గారు, మూర్తి గారు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా రైల్వే కాబట్టి. వచ్చిన తర్వాత అక్కడ ఎక్కడికి తీసుకువెళ్ళారు, అక్కడ కింద ఉన్నటువంటి ఒక రెస్ట్ రూమ్, అది ఏంటంటారు కింద వెయిటింగ్ రూమ్. వెయిటింగ్ రూమ్లో మా ఫుల్గా ఉంది జనంతో. మనకి కూర్చోడానికి కుర్చీలేం లేవు. ఎంతసేపు నుంచుంటారు బాబుజీ మహారాజు. అందుకని వారికి ఏంటంటే, ఏమప్పుడు బెడ్డింగులు తెచ్చుకుందెందుకు, నువ్వు మోయడానిక అని చెప్పి బెడ్డింగ్ వేయి అని చెప్పి బెడ్డింగ్ వేయించుకుని కింద కూర్చున్నారు స్వామివారు. సరే చుట్టూ అందరం కూర్చున్నాము. స్వామివారు మంచి చలోక్తులు ఆడుతూ మాట్లాడుతున్నారు, మంచి పరమాత్మ విషయాన్ని చెప్తున్నారు చక్కగా. వింటూ ఉంటే కొంతసేపటికి ఏమైందంటే, వినికిడిగా ఉండగా అక్కడ ఉన్న పెద్ద పెద్ద ఉంటాయి కదా ఆ వెయిటింగ్ రూమ్లో కుర్చీలు ఎలా ఉంటాయండి, నేను ఇంకా డబ్బులు ఉన్నా కూడా పడతాను అందులో, అంత పెద్ద పెద్దగా ఉంటాయి కదా. అందులో ఎవరో చటుక్కలు లేచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేసరికి ఇంత మా ఇంత బోధ చేస్తున్న స్వామివారు, అమ్మడు వెళ్ళి ఆ కుర్చీలో కూర్చో అన్నారు. అది పెద్ద పరీక్ష. అంటేను స్వామివారు కింద కూర్చున్నారు అక్కడ బెడ్డింగ్ మీద, నేను వెళ్ళి ఎక్కడ కూర్చుంటాను అక్కడ బాబు, అక్కడ నీకే చెప్పేది వెళ్ళి కూర్చోమంటే అన్నారు. ఇక్కడ అరవడం, అక్కడ ఎవరు ఇంకొకళ్ళు వెళ్ళి కూర్చోవడం అయిపోయింది. అప్పుడు చూడండి, మేము ఉగ్ర నరసింహస్వామిని చూశాను. ఇంకా ఎందుకంటే చెప్పాను నువ్వు చేయలేదు అంటే. ఇట్లాంటి సన్నివేశాలు కొన్ని కొన్ని, అంటే గురుదేవులు చెప్పింది అది అక్కడ చేయకపోయినా చేసినా కూడా మనకి అక్కడ శాంతి ఉండదు. కానీ ఎందుకో పరీక్ష, అలాంటి పరీక్షలు అనిపిస్తుంది ఇలాంటివన్నీ కూడా. అలాగే నేను పెద్ద కొండ భోజనం పెట్టి ఒక ఇంత పెట్టి అందరికీ ఎవ్వరూ తినని వాళ్ళు మనం తినాలనుకునే లోపల నువ్వు ఎంత తినగలవో నాకు తెలుసు. తింటావు, నువ్వు తింటావులే నాకు తెలుసు, తిను అంటే తినేసేయాల్సిందే ఇక్కడ తప్పదు. అలాగే ఇలానే యాత్రలకు వెళ్తున్నప్పుడు ఈ అమ్మగారులు అయ్యగారులు కాస్త క్యారేజీలు కట్టిస్తారు బాబుగారికి పెట్టండి అని అని నేను అలా చేయనండి ఇప్పుడు నేను నా మాట వినేవాళ్ళు ఎవరున్నారండి అప్పుడు కాబట్టి సాగింది. చక్కగా జీడిపప్పు పాకం అవన్నీ కూడా డబ్బాల్లో చక్కగా పెట్టించారు. ఈ ట్రైన్లలో వెళ్తుంటే స్వామివారు సాయంత్రం పూట కనుక కదిలే ట్రైన్లో ఉంటే మంచి హుషారుగా అందరినీ నలుగురిని కూర్చోబెట్టుకుని చక్కగా మాట్లాడుతూ ఉంటూ ఉండారు. నేను ఉన్నదని ఉండక ఫోన్లో సరదాగా సంతోషంగా ఉన్నారు కదా, కాస్త ఏమైనా నోట్లోకి వెళ్తుందేమో కొంచెం అని వెళ్ళి అది ఆ మూత తీసా. మూత తీసి బాబు కొంచెం తీసుకొని పాపం శేషులమ్మగారు ఇచ్చారు జీడిపప్పు పాకం. ఇచ్చారా, సరే కూర్చో అయితే అని మొత్తం తినిపించేశారు నా చేత. పాపం అప్పట్లో ఉషక్క ఉండి, ఉషా అని మాతో పాటు ఉంటుంది, ఉషక్క ఉండి తర్వాత అబ్బా మొత్తం అంతా నీకే పెట్టేశారు చందు, మాకు కొంచెం కూడా పెట్టలేదు, అసలే ఇంత తినిపించారండి, అది తిన్నా కూడా రాకూడా మాట్లాడుతుంది లోపల. ఈ లోపల ఇలాంటివన్నీ భలే జరుగుతాయమ్మా ఒక్కొక్కసారి సన్నివేశాలు. అలాగే ట్రైన్ కదిలిపోతుంది, కదిలిపోతుంటే ట్రైన్ ఏంటంటే ఇప్పుడు స్పెషల్ ట్రైన్ మంది ఈ యాత్రలకు వేసేదమ్మా, అది ఇప్పుడు నభూతున్న భవిష్యత్తు. ఇప్పుడు 8:00 యాత్రా స్పెషల్ అన్నీ భోగిలు వేసేవాళ్ళు. అలా భోగిలు నేను మొత్తం స్వామివారితో 3-4 యాత్రలు చేశానమ్మా, అలా భోగిలతో కూడా. ఆ భోగిలు ఏంటంటే బయట మనకు బోర్డు పెట్టుకుంటాం యాత్రా స్పెషల్ ఫలానా అని. అది ఎవరన్నా కనుక ట్రైను, ఎందుకంటే ఇది వేరే ట్రైన్లే వేసుకు వెళ్ళాలి మోసుకు వెళ్ళాలి వీటిని, అదే కనెక్షన్ కట్టి తీసుకెళ్తారు వాళ్ళు మాట్లాడుకుని. మాకు పోస్టులు వచ్చాయమ్మా, ఏది ఆ స్టేషన్లకి ఎక్కడెక్కడైతే కలకటా స్టేషన్లో ఆగుతామంటే కలకటా స్టేషన్కి పోస్ట్ వచ్చేది ఫలానా యాత్రా స్పెషల్ కానీ. మళ్ళీ అవన్నీ స్వామివారి దగ్గర నేను వినిపించాలి, మళ్ళీ వారు చెప్పిన సమాధానాలన్నీ మళ్ళీ రాసి మళ్ళీ నేను పోస్ట్ చేయాలి. ఇవి అక్క అంటే 3 నెలలు యాత్ర అంటే అలా అలా తిరిగేవాళ్ళం. ఇప్పుడు ఎవరు వస్తారండి 3 నెలలు అంటే ఎవరు వస్తారో రారు. మొన్న 17 రోజులకే బోలంత అయిపోయింది కదా. అయితే అక్కడ వెళ్తూ ఉంటే అక్కడ ఇలాగే ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటే గబగబా ఆయన దుర్గంపూడి సత్యరాజు గారు అని ఉన్నారు. ఆయన ఒక ఇన్ని లీచీలు అయితే ఇచ్చి ఇన్ని లీచీలు చో పెద్ద కట్ట ట్రైన్ కదిలిపోతుంది. ఆయన ఈ భోగిలో వాడు కాదు, ఆయన భోగికి ఎక్కే వెళ్ళి ఎక్కాలి. ఆయన కదిలిపోతుంది, అమ్మ తీసుకో లేకపోతే ట్రైన్ కదిలిపోతుంది నువ్వు తీసుకో అన్నాడు. అసలే ఈ మిఠాయి గట్రా తిను అసలే భయంగా ఉంటే ఆయన తీసుకెళ్తే ట్రైన్ కదిలిపోతుంది నేనేం చావని గబగబా పట్టుకొని మళ్ళీ తీసుకెళ్ళా తప్పలా ఇది దాసేదా తీసుకెళ్ళి దుర్గమ్మ సత్యరాజు గారు ఓ ఇచ్చారా కూర్చొస్తే పోయి అదైతే వెంటనే ఇలా వేసి దీని పోలంత వలసుకోవాలమ్మా. అందుకని ఈ నటన సూత్రధారి గురువుల దగ్గర ఉంటే శిక్షణ ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంత ఉంటుంది. మన కర్మలు తొలగించడం కోసం ఎప్పుడేం జరుగుతుందో కూడా మనం దాన్ని గుర్తించలేము ఇలాంటివన్నీ. ఇంకోటి ఇలాంటిది వచ్చింది కదా బాట, కేదారవి వెళ్ళామమ్మ. వెళ్ళినప్పుడు అప్పుడు గౌరీకొండలో దిగి గౌరీకొండ నుంచి నడవడం అయితే రాత్రిపూట గౌరీకొండలో దిగాం. దిగిన తర్వాత స్వామివారికి ఎప్పుడు ఏంటంటే నెక్స్ట్ గబగబా నేను స్నానం చేసి కనిపించాలి. నేను వెళ్ళిన అంటే స్వామివారి మళ్ళీ అనుష్ఠానానికి ఏమైనా పెట్టాలంటే నేను స్నానం చేసుకొని వచ్చి కానీ పెట్టడం అలవాటు, అది స్వామివారి దగ్గర అలవాటు అయిపోయింది. వారు ఇప్పుడు గౌరీకొండలో స్నానం చేయాలి, ఎవరో చెప్పారు వేడిగొండ నీళ్ళు ఉన్నాయని. అది ఎక్కడుందో ఎక్కడ ఎతకాలి, అందులో సాయంత్రం పూట రాత్రి అయిపోయింది, అందుకని గబగబా వెళ్ళి కనిపించాలి కదా అని స్నానం చేయాలని బాత్రూంలోకి వెళ్ళి పంపు విప్పి నీళ్ళు పోసుకున్నానమ్మా. ఎక్కడ నరాలు అక్కడ బిగిసిపోయి అమ్మా. అసలంటే మనం పోసుకున్నట్టు కూడా తెలియదు ఇక, అంటే అంత చల్లగా ఉంటాయి ఆ నీళ్ళు, మరి ఐసు నీళ్ళు కదా. సరే ఏదో మొత్తానికి స్నానం అయిపోయింది అనిపించింది, గబగబా పూర్తి చేసేసుకొని గబగబా వచ్చి మళ్ళీ సేవలో పాల్గొన్నాను. ఏంటమ్ముడు స్నానం చేసావా అన్నారు ఆశ్చర్యంగా. అవును వానుబాబు ఇవన్నీ సర్ది పెట్టాలని. ఈ దుంప అదేగా, ఈ చన్నీళ్ళు ఎక్కడ చేసావు నువ్వు ఇక్కడ? నువ్వు అక్కడ గౌరీకున్నది, అక్కడ వేడి నీళ్ళు వస్తాయి కదా, పోనీ ఎవరినైనా కనుక్కుని వెళ్ళకపోయావా? అంటే ఇంకేం మాట్లాడతావమ్మా, మాట్లాడేదే లేదు. అంత అయిపోయిందమ్మా. అయిపోయిన తర్వాత మరుసటి రోజు ప్రయాణం. అందరు కొంతమంది అదే గుర్రాలు కొంతమంది అవి ఎక్కి వెళ్ళిపోతున్నారు. గురుదేవులు ఏంటంటే ఒక్కొక్కళ్ళని వెళ్ళండి, ఏనికేడా ఉంటున్నారు వెళ్ళండి అని నడిచే వాళ్ళని కూడా ఒక్కొక్కళ్ళని పంపిస్తుంటే పెద్ద వీరావేశంతో స్వామివారి సంచి పట్టుకుని నన్ను అనర్లే అనుకుంటూ నుంచున్నా అక్కడ. అక్కడ నా వంతు కూడా వచ్చింది. వచ్చిన తర్వాత ఏం నువ్వు ఇక్కడ నిలబడావు, నువ్వు కూడా వెళ్ళు అన్నారు. అంటే సరే, ఇంకా అప్పుడు ఈ బెండ ఉన్న సంచి మరి బాబుజీ కోసం సర్దుకున్న సంచి కదా, సరే అక్కడ చిన్న వగైరా ఉండేవాళ్ళు అందుకని ఆ చిన్నకి వాళ్ళకి ఇచ్చి బాబు బాబుజీకి ఏం కావాలో చూసుకో అన్నీ అందులోనే పెట్టాను, మందులు అన్నీ అందులోనే ఉన్నాయి, జాగ్రత్తగా చూపించి చూసుకోండి, మళ్ళీ నేను మరి నడిచి వెళ్ళిపోతున్నా కదా, ఎక్కడుంటాను మరి ఇక్కడ ఉంటాము అని చెప్పి అప్పచెప్పేసి ముందుకెళ్ళిన తర్వాత నడిచి వెళ్తూ వెళ్తూ గౌరీకుండలో నడిచి వెళ్ళి వెళ్తుంటే మధ్యలో ఇంకోటేదో స్వర్ణ ప్రయోగం ఏదో వస్తుంది అక్కడ, ఏదో ఇంకోటేదో మర్చిపోయాను. అక్కడ ఏంటంటే ఏంటని విషయం తెలుసుకోవాలి అంటే నాకు ఎవరంటే ఫ్రెండ్ కామేశ్వర పిన్ని అంటే వీళ్ళమ్మ, అది వస్తుంది. వస్తూ ఉంటే అది సరే ఇద్దరం కలిసి అక్కడ కొంచెం కనుక్కుందామని షాపులో కనుక్కు ఎవరు ఆంధ్రాశ్రమం అంట, పైకి ఫోన్ వెళ్ళింది కేదార్లో ఆంధ్రాశ్రమంలో తెలుగు వాళ్ళు వచ్చారు వాళ్ళకి అది అలాట్ అయిందంట. అంటే ఏంటి ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోమని అని అనుకున్నాం మేము. అనుకుని సరే వెళ్ళిపోతుంటే కొంత దాకా వెళ్ళినంత సరిగ్గా 4:30 సమయానికి రోజు సాయంత్రం పూట స్నో పడుతుంది. కొంచెం స్నో పడుతుంటే నేను నడవలేనే అంటుంది కామేశ్వరి పిన్ని. నేనంటాను మనం చచ్చిపోయినా ఇక్కడే చచ్చిపోవాలి, మరేం పర్వాలేదు, చచ్చిపోయినా మరేం పర్వాలేదే, మన ఇంకెందుకన్నా ఎక్కడ వస్తాం కనుక అని ఈడ్చుకెళ్ళినట్టే అది తోసుకెళ్ళి. అప్పుడు మరి నుంచి కొంచెం చిన్నపిల్లలు కదమ్మా పెద్దది కొంచెం. సరే అట్లా మొత్తానికి వెళ్ళిపోయాం, పైకి వెళ్ళిపోయాం. ఎందుకు బాబుజీ రాల అక్కడికి, బాబుజీ రాల. రాకపోయేసరికి ఒక పక్కేమో వెళ్ళిపోమన్నారు కదా, ఇక్కడ మీరు గుర్తించండి మానసిక దరిద్రం ఇక్కడ కొంచెం ఉంటుంది మనకి, అంటే కొంచెం జారుడు బేరం అన్నమాట ఇక్కడ. నన్ను వెళ్ళిపోమన్నారు కదా అది తీసుకుంటున్నాను, కానీ అయ్యో స్వామి ఉన్నారు కదా కొంచెం వెనక్కి తొంగి చూడొచ్చు కదా, అసలు అది లేదు వెళ్ళమన్నారు కదా అందుకు వచ్చేసాం. అలా ఉంటుంది అంటే మాట, అంటే వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలో తోచదు, బాబుజీ రాలేదు అక్కడికి. ఏంటని అనుకుంటే ఎవరు చెప్తారమ్మా ఎవరికి, వాళ్ళు నా ముందు వచ్చిన వాళ్ళే అందరూ. సరే ఏదో అక్కడ చౌల్ట్రీ ఆంధ్రాశ్రమం అన్న దాంట్లో ఏదో ఉన్నాం. ఉన్న తర్వాత ప్రొద్దుటే లేచాం. లేచిన తర్వాత విశ్వనాథమ్మ ఏం చేశాడంటే అక్కడ నీళ్ళు వెళ్తుంటాయి, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను అన్నాడు. అంటేను సరే అలాగేనండి తప్పకుండా, మరి నాకు తెలియదు కదా. సరే వెళ్ళాడు, కానీ అందరూ ఏవో వేడి నీళ్ళు తెప్పించారు. ఇట్లా స్నానం కానిచ్చేసి సరే కేదారేశ్వర దర్శనానికి వెళ్ళాం. వెళ్తూ ఉంటే సరిగ్గా దగ్గర దాకా వెళ్ళానమ్మా లైన్లో. వెళ్ళగానే బాబుగారు వచ్చారు అన్నారు. అనేసరికి ఇక స్వామి వచ్చారు కదా, ఇంకా ఓబరు గెత్తుకుని స్వామివారు ఎక్కడ దిగారో ఆ చౌల్ట్రీకి వెళ్ళారు. వెళ్ళేసరికి అక్కడ అప్పుడే జరుగుతోంది, ఎవరెవరు ఎలా వచ్చారు, ఎవరు దేని మీద వచ్చారు, ఇవన్నీ ఏదో మాట్లాడుతున్నారు. ఆ సమయానికి నేను వెళ్ళా. వెళ్ళిన తర్వాత మరి ఎవరెవరు దేని మీద వచ్చిన దాంట్లో మరి నాకు అర్థం కాలేదు అక్కడ ఎందుకో. వచ్చి పలకరిస్తారేమో కాస్త, ఏమైనా కావాలేమో అడుగుదామనేసరికి ఎందుకు వచ్చావు వెళ్ళు, వచ్చావు కదా వెళ్ళు అన్నారు. అమ్మో ఏదో జరిగిపోయింది మళ్ళా అని చెప్పి మళ్ళా భయం వేసి మళ్ళా వెళ్ళి ఇక వెళ్ళిపోమన్నారు కదా గబగబా ఎదురు వెళ్ళా. కేదార్లో వెళ్ళే త్రోవలో వెళ్ళా, అందరూ తిరిగి వచ్చే త్రోవలో వెళితే అక్కడ ఒక అబ్బాయి రానివ్వాల లోపలికి, ఏమయ్యా అమ్మ ఏదో వచ్చిరాని హిందీతో, అప్పటికే హిందీ నేర్చుకుంటారు కొంచెం, పితాశ్రీ ఓ జాయంగే ముజే, అందుకని నాకు వెళ్ళిపోవాలి ఇప్పుడు, అందుకని నేను మా అందరినీ వదిలిపెట్టి ఇక్కడ ఉండమంటావా ఏంటి అని ఎదురు వెళ్ళి మరీ దర్శనం చేసుకుని దెబ్బలాడి వచ్చేస్తుంటే అప్పుడు ఎదురుపడ్డారు స్వామివారు, గుడికి వస్తున్నారు, తారకం గారు కూడా ఉన్నారు. ఉండేసరికి వెంటనే భయం, స్వామి వంక చూస్తాను భయం కదా, ఇక దూరంగా నమస్కారం పెట్టుకుంటూ కూర్చున్నాను. ఏ అమ్మడో అంటారేమోనని, ఏమనలేదు. అన్న తర్వాత తారకం మావి గారు వస్తే దీనంగా మా అమ్మెట్ట ఏడుస్తూ వెళితే ఆయన ఒక ముక్క అందించారు. మీ నిన్ను వెళ్ళిపోమన్నారు కానమ్మా, తర్వాత అడిగారు బాబుజీ అన్నారు, ఉండొచ్చు కదా ఉండలా, చాలా సంతోషం అనేసి వెళ్ళిపోమన్నారు కదా, అంతే వచ్చేసాం గౌరీకొండకి, మళ్ళీ తిరిగి వచ్చేసాం. స్వామివారు వాళ్ళు అందరూ ఉన్నారు, మేము వచ్చేసాం. వచ్చేసిన తర్వాత గౌరీకొండలో ఇలా ఉన్న కొండ మీద ఎక్కి అక్కడ గెస్ట్ హౌస్లో మాకు ఇచ్చారు గురుదేవులు. సరే గురుదేవులకి అంతా సర్ది పెట్టుకున్నాను. వచ్చారు గురుదేవులు. వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తుంటే తారకమ్మాయి గారు, మూర్తిజీ, మా విజయేశ్వరానంద వారు వీళ్ళందరూ ఉన్నారు. ఎవరో కొబ్బరి బొండాలు ఇచ్చారమ్మ. అసలే బాబుజీ అంత కోపంగా ఉన్నారు అని నేను గుండె దడగా ఉంది. ఈ లోపల ఎవరో కొబ్బరి బొండాలు ఇచ్చి మీరు బాబుగారికి ఇస్తారు కదా కొంచెం ఇవ్వండి అని అన్న తర్వాత బాబుజీ దగ్గరికి సరే 5:30 పోతే కారం ఎంత అవుతుంది అవుతూ ఉంటే కొబ్బరి బొండం కొట్టి పెద్ద పెద్దదానిలో కొబ్బరి బొండం కొట్టి తీసుకువెళ్ళి స్ట్రా వేసి ఇచ్చా, తీసుకోండి బాబు అని. తెచ్చావా తాగేసి. అదేంటమ్మా అంత యాత్ర వెళ్ళిన తర్వాత మహానుభావులకి ఎవరో కొన్ని ఇస్తే పాపం ఇంటిలో తీసేసుకోమంటున్నారని సరే అది తాగేశాను. అది తాగేసిన తర్వాత మళ్ళీ ఉండొచ్చా, మళ్ళీ ఇంకో బొండం కొట్టా, ఎందుకంటే ఒకవేళ నా చేత తాగించాలనుకున్నారు. అప్పుడు సరిగ్గా ఆరైంది. మన వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరూ అన్నారు. అన్న తర్వాత మళ్ళీ తీసుకువెళ్ళి మళ్ళీ ఇది ఇచ్చా. ఇచ్చేసరికి సరే తా కూర్చో అన్నారు. మళ్ళీ అదే నేను తాగి ఇవన్నీ మొన్నటిదాకా చెప్పుకుని మా గురు సోదరులు, మా తెగనబ్బే వాళ్ళు, మా విజయేశ్వరానందాన్ని వీరు తారకం గారు, అందుకని అక్కడ తారకం గారికి అక్కడ దీక్ష ఇచ్చారన్నమాట బాబుజీ. అలాగా మహానుభావులతో ఉంటే ఎప్పుడు అది పరమాత్మ విషయం ఎప్పుడు అందుతూనే ఉంటుంది, కానీ గుర్తు మాత్రం ఇలాంటివి ఉండిపోతూ ఉంటాయి. అందుకని అట్లా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను ఇంతకీ బోధ. ఇది మీరు కూడా నాతో వచ్చేస్తున్నారు కదా. అది ప్రతి మన నేర్చుకునేటువంటి మహాత్ములు మనకి ఇచ్చినటువంటి సూచనకి పరమాత్మ ఎప్పుడు భిన్నంగా లేడు అనేటువంటి విషయాన్ని మనకి ఎప్పుడు అందజేస్తూనే ఉంటారు. పరమాత్మ లేకపోతే మనం చెప్పుకుంటున్నాం ఇది లేదు, ఇది లోపలున్న పరమాత్మతోనే ప్రకాశిస్తుంది. కానీ మనకి ఇదే విషయాన్ని మనం ఎలా భ్రాంతి చెందుతున్నామో కూడా మహాత్ములు అనేక రకాలుగా మనకు అందించారు. మనం చెప్పుకుంటున్నాం దక్షిణామూర్తి స్తోత్రం, అందులో పృథ్వీ చెప్పుకున్నాం కదా ఇంతకుముందు కూడా, దాన్ని తలచారు ఎవరు. దాని తర్వాత మళ్ళా దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తారు, దేహం ప్రాణమపి ఇంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదు స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంత భృషంబాదిన మాయాశక్తి విలాస కల్పిత మహా వ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. మీరు ఇందాక అన్నారు చూడండి, ఆ జీవాత్మని పరమాత్మలాగా ఎప్పుడు చేస్తారో ఏదో అని ఎవరు చేసేది లేదు. ఆ ఆత్మే నీ లక్షణాలు జీవలక్షణాలుగా కలిగి ఉంటే జీవుడు అన్నారు. అదే జీవలక్షణాలను గుర్తించి ఎప్పుడైతే పరమాత్మ లక్షణాన్ని అలవరుచుకున్నామో అదే అక్కడ పరమాత్మగా ప్రకాశిస్తుంది. ఇక్కడ తేడా ఏంటంటే పరమాత్మగా ప్రకాశిస్తున్నప్పుడు ఉన్నది అసలు రెండోదనేది లేదు, ఉన్నది ఒక్కటే, కరెంటు ఒక్కటే, రెండోది లేదు. అంటే ఒక శక్తి అనేటువంటిది అది ఒక్కటే ఉంటుంది. ఎప్పుడైతే ప్రాపంచిక లక్షణాలతో మనస్సు వివిధమైనటువంటి దశలలో ఎగురుతూ కుంటుతూ కూర్చుంటూ పాకుతూ ఉంటుందో అప్పుడు జీవలక్షణాలు దిగి నేనింతే నేనంతే నేను పలావనా వాడిని అనేటువంటి జీవలక్షణాలు ఉన్నంత వరకు మనకి లక్షణాలు కూడా ప్రశాంతతను ఇవ్వటల్లా ఉండుగాక. ఉన్నదాంతో ఉండి తృప్తి చెందొచ్చు కదా, మనం తృప్తి చెందాం. ఏంటి నేను ఇంకా ఇంతేనా, నేను ఇంకా ఇంతేనా అనుకుంటాం. ఇది ఎప్పటికీ కాదు, ఇది మనది జీవలక్షణాలు ఎప్పటికీ కాదు. ఇది పరమాత్మ లక్షణాలే కలిగి ఉన్నాం మనం, ఈశ్వర లక్షణాలే కలిగి ఉన్నాం. అటువంటిది మనకి ఇక్కడ ఈయన చెప్తున్నారు. ఇక్కడ దేహం ప్రాణం అపి ఇంద్రియాణి అపి చలాం బుద్ధిం చ శూన్యం విదుహు. దేహమని కొందరు దేహమే ఆత్మని, మరికొందరు ప్రాణమే ఏది ఆత్మని, ఇంకొందరు ఇంద్రియాలని, చంచలమైన బుద్ధి అని, ఇలాంటి వాటితో ఏది శూన్యమే అని ఇలాగా పరమసత్యమని భావిస్తారు. దేహం ప్రాణమపి ఇంద్రియాణ్యపి చలాం బుద్ధించ ఎవరు పండిత్, కొంతమంది ఊహించుకుంటారు, పండితులు కాదు అక్కడ, అపండితులే, నిజమైన పండితుడు కాదు అక్కడ. కానీ ఇలా ఉంటూ ఆలోచిస్తూ నేను స్త్రీని, నీ బాలని, అని ఈ విధంగా స్త్రీ బాలాంధ జడోపమాస్త్వాహమితి భ్రాంతాభ్రు సంవాదిన వివేకహీనులై పిల్లలు స్త్రీలు అంధులు జడులు అని అవగాహన లేని వారిలా ఉంటారు, పిచ్చివాళ్ళలా ఉంటారు వాళ్ళు. అందుకని అక్కడ ఏముంది, మాయాశక్తి విలాస కల్పిత మహా వ్యామోహ సంహారిణి. అక్కడ ఏమవుతోంది, ఇక్కడ ఈ మాయాశక్తి చేత ఏది మాయాశక్తి వల్ల కలిగిన ఈ మహామోహాన్ని నశింపజేసేది ఏది, నేనే దేహం అనే భ్రమలో గట్టిగా వాదించేవాళ్ళు కూడా ఉన్నారు, నేనే దేహాన్ని అని. అందుకని ఈ వ్యామోహం నుంచి దీని యొక్క అసలు సత్తాన్ని గుర్తింపజేసేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో, ఇంతదాకా గుర్తించాం కదా, అటువంటి గురుదేవుడికి నమస్కరిస్తున్నాను అని అక్కడ మనకి తెలియచేస్తున్నారు. అక్కడ ఇక్కడ మనం ఒకసారి లోపలికి వెళ్ళొచ్చు. దేహం నేనెందుకు అవుతా, ఇందాక ఎవరో చెప్పారుగా, దేహము నేనెందుకు అవుతున్నాను, దేహం నాది అంటున్నాం, దేహం నేను అవటల్లా. అలాగే కన్ను నాది అంటున్నాం, నాది అవటల్లా. చెవు నాది అంటున్నాం, నేను అవటల్లా. నేను అనేది దేనికి అంటే, ఆ పరమాత్మ వస్తు ఇచ్చిన ప్రకాశానికి నేను అనేటువంటి వాచకం ఉన్నది. కానీ ఇక్కడ గుర్తించడం కోసం తల్లిదండ్రులు పేరు పెడితే ఆ పేరుకి నేను అంటున్నాం మనం. అక్కడ మన పెద్దలు అందుకనే నేను అన్నదానికి ఎటువంటి పేర్లు పెట్టారు, కుక్క నక్క పెట్ల ఏమిటారు, గొప్పగా ఏంచి నక్షత్రాన్ని గుర్తించి ఏది వీరుడవ్వాలి సూర్యుడవ్వాలి అని గొప్ప గొప్ప పేర్లు పెట్టారు మనకి, మంచి మంచి పేర్లు నామకరణం చేసి అలా నువ్వు ప్రకాశించు కాక. సార్థక నామధేయులు కూడా ఎంతమందో ఉన్నారు పేర్లు పెడితే. అందుకని అటువంటి పేర్లు దేహానికి పెట్టారు, అది నేను అంటున్నాం. అది ఎందుకని, వ్యావహారికమైన నేనే కానీ పారమార్థికానికి కాదు. వ్యావహారికానికి మనం ఇప్పుడు అడ్రస్సు అదే మకారేంటి పాన్ కార్డులు ఇవన్నీ ఉంటాయి కదా, పాన్ కార్డులకి రికగ్నైజేషన్ కోసమని వ్యావహారికానికి నేను అనిపించుకుంటున్నాను. నువ్వేంట్రా పైకి ఎక్కో, కాలు నొప్ప, నడుము నొప్ప, చేయి నొప్ప, నువ్వు కూడా ఎక్కడన్నా పడ్డావా, ఎక్కడ పడ్డావా, ఇక్కడే పడ్డావా, అక్కడ పడి ఇక్కడికి వచ్చావా, ఈ మధ్య ఏంట్రా బాబు అందరూ అలా పడిపోతున్నారు, పడిపోతాం, నువ్వు కూడా ఇక్కడ పడ్డావేమో, ఇక మనకి మాకు చిరస్థాయిగా ముగ్గురు పడ్డారు, ఇక్కడ ఇద్దరు పడ్డారు ఇంతకుముందు, నువ్వు కూడా పడ్డావేమోనని. సరే కూర్చో, ఏం చేస్తావు తప్పదు కదా. స్త్రీ బాలాంధ జడోపమా అహమితి, అహమితి ఏది మనం ఇన్నిట్లో కలిగి ఉండడమే కాకుండా నేను నేను నేనే అని మనం ఎవరైతే దాన్ని సూచిస్తూ ఏం చేస్తున్నారు, అభృషం వాదిన అబద్ధాన్ని వాదిస్తున్నారు. అభృషం అంటే అబద్ధమే కదా, అభృషం వాదిన అబద్ధాన్ని వాదిస్తున్నారు. ఇక్కడ మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణి, మాయశక్తి యొక్క ప్రభావం ఇదంతా, అటువంటి వ్యామోహంలో పడేస్తున్నారు. ఇది మనకి ఎవరి ద్వారా తెలిసింది, మనం విచారణ చేయకపోతే వచ్చేది కాదుగా, శ్లోకం శ్లోకంలో ఉండేది, పుస్తకంలో ఉండేది, మస్తకంలోకి వచ్చేది కాదు, దాని గురించి విచారణ చేయడానికి వచ్చేది కాదు. దీర్ఘంగా మనం ఎందుకు విచారణ చేస్తున్నాము, సత్యాన్ని గుర్తించాలి మనం. ఎప్పుడు సత్యమే నీ స్వరూపమై ఉన్నది, అసత్యం ఎప్పుడూ నువ్వు కాదు. అసత్యము సత్యాన్ని గుర్తించడానికి వచ్చినటువంటి జీవితం ఇది. మానవ జన్మ కూడా ఎందుకు వచ్చిందంటే, నువ్వు ఏ సత్యం చేత నువ్వు ప్రకాశిస్తున్నావో దాన్ని గుర్తించడం కోసం మనకి ఇంత విలువైనటువంటి మానవ జన్మ వచ్చింది. ఇంతకుముందు ఎన్ని రకరకాల జన్మలు ఎత్తామో, ఆ పుణ్యం బాబు మహారాజ్ మాటలో అయితే కించిత్ కించిత్ పుణ్యం రాశీభూతం చేసుకుంటేనే మనకి మానవ జన్మ రావడం జరిగింది. మానవ జన్మ రావడం జరగడమే కాకుండా దీనిలో ఏం కావాలి, ముక్తి లభించాలి నాకు అని ప్రయత్నం జరుగుతోంది. ఆ ముక్తిని ప్రసాదించే ఒక మహాత్ముల యొక్క సాంగత్యం కూడా మనకి దొరికింది. ఈ మూడు దుర్లభం త్రయమే వైతద్ దైవానుగ్రహ హేతుకం, వివేక చూడమని చెప్తారు. అందుకని ఈ మూడింటిని మనకి ప్రసాదించిన ప్రభు తప్పకుండా ఆవేదన ఉండాలి, కానీ అది కూడా తానే అనేటువంటి విషయాన్ని తప్పకుండా మనం గుర్తించగలుగుతాం. హంస శివ సోహం పరమహంస శివ సోహం, హంస శివ సోహం పరమహంస సుకుమార భావ సమూహం, హంస శివ సోహం పరమహంస సుకుమార భావ సమూహం హంస శివ సోహం పరమహంస శివ సోహం సంశయరహిత అద్వైత తత్వ భాసమాన సూచన మంత్ర వ్యూహం హంసయ్యరహిత అద్వైత తత్వ భాసమాన సూచన మంత్ర వ్యూహం హంస శివ సోహం పరమహంస శివ సోహం హంస శివ సోహం పరమహంస శివ సోహం పరమహంస సుకుమార భావ సమూహం హంస శివ సోహం శివోహం సోహం శివోహం నాద బ్రహ్మాసక్త వినోదం నాద బ్రహ్మాసక్త వినోదం వేదాంత రహస్యార్థ ప్రబోధం నాద బ్రహ్మాసక్త వినోదం వేదాంత రహస్యార్థ ప్రబోధం ఆది శంకరాచార్యమోదం ఆది శంకరాచార్యమోదం హనుమత్ కాళీ వర ప్రసాదం ఆది శంకరాచార్యమోదం హనుమత్ కాళీ వర ప్రసాదం హంస శివ సోహం పరమహంస సుకుమార భావ సమూహం హంస శివ సోహం పరమహంస కుమార భావ సమూహం హంస శివ సోహం శివోహం సోహం శివోహం సోహం శివోహం సోహం శివోహం సోహం శివోహం సోహం సోహం శివోహం 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 ఇది మనకి ఉపాసనా మంత్రాన్ని గురువులు మనకి ప్రసాదించిన తర్వాత ఉపాసన అనేటువంటి అనుష్ఠానాన్ని మనం చేసుకుంటూ ఉండగా మనకి మహాత్ములు మళ్ళీ ఒక సూచన మంత్రం అనేటువంటి దాన్ని మనకు అందిస్తారు. అది ఎలా అంటే హంస శివ సోహం శివోహం. ఎందుకంటే అజప గాయత్రి మనం ఉచ్ఛ్వాస నిశ్వాసలే మనకి ఉన్నావు లేవు అని చెప్పడానికి కారణము, బ్రతికున్నావా లేదా అని చెప్పడానికి కారణం ఏంటి, ఉచ్ఛ్వాస నిశ్వాసలు. అంటే మనకి తెలిసిన సామాన్య భాష ఉచ్ఛ్వాస నిశ్వాస. ధ్యానానుష్ఠానంలో మహాత్ములైనటువంటి వారు దాన్ని కుంభించి తమ ప్రాణాన్ని కుంభించి వాళ్ళ ఆయుష్ని పెంచుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. స్వామి చెప్పారు వశిష్ఠుల వారి తండ్రి బ్రహ్మదేవుడు వశిష్ఠుల వారితో చెప్పారట, ఏమయ్యా నువ్వు ఉన్నటువంటి కొంచెం నీ జీవితాన్ని కొంచెం పెంచుకున్నట్టయితే నువ్వు ఉన్న కాలంలో రామచంద్ర ప్రభువు వస్తాడయ్యా నారాయణమూర్తి, నారాయణమూర్తి దగ్గర ఎది నువ్వు చక్కగా ఆస్థానంలో నువ్వు అది గురువుగా చక్కగా ఏలగలుగుతావు, ప్రకాశించగలుగుతావు అని బ్రహ్మదేవుడు చెప్పాట. చెప్పితే అప్పటి నుంచి ఆ త్రేతాయుగం వరకు ఆయన వశిష్ఠుల వారు ఏది ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని అంటే రేచక పూరక కుంభకం చేసి ఆయన అలాగా అనుష్ఠానంలో ఉండిపోయారట. కొంత సమయం ఉండిపోతే అదేంటది అక్కడ ఆ యోగంలో అలా ఉండిపోయేసరికి ఆయన త్రేతాయుగం వరకు వచ్చేశారు. అప్పుడు రాముడు వచ్చే ముందు ఏది దశరథ మహారాజు వారి రఘువంశానికి కులగురు ఎవరు అంటే వశిష్ఠుడు. అప్పటిదాకా మనకి ఇక్కడ ఏదో బోధ చేస్తోందంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా మనకి ఈరోజు ఇలా వెళ్తున్నప్పటికీ కూడా మన అనుష్ఠానాన్ని దీని మీదుగా సోహం శివోహం హంస శివోహం. హంస పాలు నీళ్లు కలిపి పెడితే హంస ముక్కుకి భగవంతుడు ఒక శక్తిని ఇచ్చాడు. హంస పాలని స్వీకరిస్తుంది, నీళ్ళని వదిలిపెట్టేస్తుంది. హంసకి ఆ ముక్కుకి అటువంటి శక్తిని ఇచ్చాడు భగవంతుడు. పాలు నీళ్లు కలిపి పెడితే నీటిని వేరు చేసి పాలను తీసుకుంటుంది. ఎవరు? హంస. దీన్ని ఎట్లా ఎందుకు పోల్చారు హంసగా? హంసని ఎందుకు తలుచుకున్నామంటే పరమహంస స్వరూపులైన గురువులు ఉన్నారే ఈ నిత్య అనిత్యమైనటువంటి ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా వారు ఏది నిత్యమైనటువంటి దాన్ని తీసుకుంటూ అనిత్యమైనటువంటి దాన్ని కూడా నిత్యంగా ప్రకాశింపచేసేటువంటి శక్తి మహాత్ముల దగ్గర. దాన్నే సత్యాసత్య వివేక దృష్టి అంటారు, దాన్నే ఆత్మానాత్మ వివేక దృష్టి అంటారు. ఇప్పుడు అనాత్మ అంటే ఏంటి? దేహం. దేహం అనాత్మ. ఆత్మ ఎలా ఉంది? కనిపించకుండా రూపనామాలు లేకుండా ఉన్నది. ఇప్పుడు రూపనామాలు దేనికి ఉన్నాయి? అనాత్మకు ఉన్నాయి. ప్రపంచమంతా రూపనామాలతో కూడి ఉంది. నువ్వు రికగ్నైజ్ చేయగలుగుతున్నావు అక్కడ. అసలు ఉన్నది ఒక్కటే అయినప్పుడు దానికి ఒక రూపము ఒక నామం ఎందుకు ఉంటుంది? ఉండదు. అందుకనే భగవంతుడు కూడా కనీసం నన్ను ఇలా అన్న ఆరాధిస్తారని అనేక రూపనామాలని తీసుకొని ఒక రాముడుగా, ఒక కృష్ణుడుగా, ఒక శంకరుడుగా, ఒక జగన్మాతగా, ఒక గురువుగా మనకి ఆ తత్వబోధని వారుగా వారు. ఇందాక తత్వం అన్నారు చూడండి, తత్వం ఈజ్ఈక్వల్ టు జ్ఞానం. తత్వం అంటే అర్థం ఏంటంటే జ్ఞానం. ఆ తత్వం అనేటువంటి దాన్ని నువ్వు లోనకి తీసుకెళ్ళగనక ఆలోచిస్తే తత్త్వం అది నీవే అనేటువంటి విషయాన్ని, దాన్నే కనుక అది నువ్వు కాకపోతే ఏమవుతుందంటే గురుదేవులు అన్నారు అది నువ్వు నీవు అని నోటితో మాత్రమే అని నువ్వు అది కాలేదనుకో భావంలో ఏమవుతుంది? మసి అవుతుంది. తత్వం అసి అన్నదాలల్లా తత్వం అసి అయిపోతుంది. అందుకని తత్వం అంటే ఏంటి? జ్ఞానం. అక్కడ ఇక్కడ కూడా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా మనం ఇది మన అనుష్ఠానాన్ని పెట్టుకుంటే ఏమవుతుందంటే సోహం అంటే సహ అహం, ఏది పీల్చుకోవడం వదిలిపెట్టడం, అది నేను, అది నేను. శివోహం మంగళస్వరూపమైనటువంటి దాన్ని నేను అని ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా హంస శివసోహం పరమహంస శివసోహం పరమహంస సుకుమార భావ సమూహం. ఎందుకన్నారు చెప్పండి? అక్కడ పరమహంస సుకుమార భావ సమూహం. ఇది సుకుమారంగా నువ్వు దాన్ని పర్ఫెక్ట్గా గుర్తిస్తే తప్ప నీకు ఆ గుర్తింపులోకి నువ్వు చేరలేవు. మనం ఏదో అనుకున్నంత మాత్రంలో ఏది పరమహంస సుకుమార భావన ఉన్నదే భావనలో అది నేను అది నేను అది నేను అనుకుంటే అయిపోవు అక్కడ. కానీ అది ఆ సుకుమారమైన భావనని నువ్వు అనుభవించాలి. పరమహంస సుకుమార భావ సమూహం, ఆ భావనలతో కూడినటువంటి సమూహం అది. అంటే అందులోనే ఉంటావు. హంస శివసోహం అటువంటి అటువంటిది అవుతూ ఎలాంటిది అది? సంశయరహిత అద్వైత తత్వ భాసమాన సూచన మంత్రవ్యూహం. అంటే సంశయాల్ని రహిత చేసేటువంటిది, సంశయాలన్నిటిని కూడా రహితం చేసేటువంటిది. అందుకని సంశయాన్ని నివృత్తి చేసి సంశయరహిత అద్వైత తత్వం ఏదైతే ఉన్నదో. ద్వైతం అంటే ఏంటి? అసత్యం అనేది, అసత్యం అనేది ద్వైతంతో కూడి ఉన్నది. సత్యం అనేటువంటిది రెండోది లేకపోతే అక్కడ అద్వైతమేగా. అందుకని సంశయరహిత అద్వైత తత్వ భాసమానం అంటే ప్రకాశించడం. అద్వైత తత్వ భాసమాన సంశయరహిత అద్వైత తత్వ భాసమాన సూచన మంత్రవ్యూహం. అక్కడ సూచన దేని ద్వారా సూచన? సోహం శివోహం శివోహం. ప్రాణాయామం అంటే ఏంటి? ముక్కు పట్టుకోవడం. తెలియకపోతే ముక్కు పట్టుకోవడం. ఇంకా నయం. ఇక్కడ కొంచెం నవ్విస్తాం అమ్మాయి. మాకు పూజల్లో అక్షతల వాసన చూసి వెనక్కి వేసుకోండి, ఎడం వైపు నుంచి ముక్కు పట్టుకోండి అంటూ ఎవరు ముక్కో చెప్పాం అక్కడ. పాపం మా గురువు గారు అని ఒక ఆవిడ ఉండేవారు పాపం మాకు. ఇదే ఇవన్నీ కూడా ఆధ్యాత్మికత నేర్పిన ఆవిడే ఆశ్రమంలో అనుమయమ్మ గారు అని ఉండేవారు పాపం. ఆవిడేంటంటే వీళ్ళందరూ కొంచెం రానప్పుడు మాకు ఇప్పుడు మాకు గాఢమగ తేడా తెలియదు కదండి మాకు. అందరికీ అందరం మంత్రాలు చదివేస్తాం, అందరం పూజలు చేయిచ్చేస్తాం కాబట్టి పాపం గురువు గారు ఈ దీక్షలు ఎవరైనా మొదలు పెడితే ఆవిడ వెళ్ళి పొద్దుటే దీక్ష మొదలు పెట్టించేవారు. ఒక 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 అతను అట్లనే దీక్ష మొదలు పెడుతున్నాడు. ఆయన మొదలు పెడుతుంటే ముందర స్వామివారికి అక్కడ స్వామివారి మూర్తి పెట్టుకుని దీపారాధన చేసి అక్కడ విఘ్నేశ్వర పూజ చేయించి అక్కడ మొదలు పెట్టించి అప్పుడు గోవు దగ్గరికి పంపిస్తాం గోవుకి ప్రదక్షిణ చేయమని. పాపం ఆవిడేంటంటే ఇలా పాపం పెద్ద ఆవిడ కదా ఇలా నడుము మీద చేయి పెట్టుకుని బాబు అది చెయ్యి ఇది చెయ్యి అంటే ఒంగుని పై ఒంగుని పైపెచ్చి వెనక నడుము మీద చేయి వేసుకొని ఒంగుని బాబు అక్షతల వాసన చూసి వెనక్కి వేసుకొని ముక్కు ముక్కు పట్టుకోను కానీ ఆవిడ ముక్కు పట్టుకు అంటే ఎన్ని అంటే జీవ లక్షణాలు ఇవన్నీ ప్రపంచంలో ఇటువంటివన్నీ ఎన్నో. అందుకని ముక్కు పట్టుకోవడం అంటే ముక్కు పట్టుకున్నంత మాత్రం చేత ప్రాణాయామం అవలా తెలియక కనీసం అలా అని చెప్పినట్టు అది ఎలా చేయాలనేది కూడా మనం గుర్తిస్తే అది ఇడా పింగళ నాడుల ద్వారా ఒక ఏది ఈ రెండు వేళ్ళే మళ్ళీ చూపుడు వేలు పనికిరాదు దానికి. ఈ రెండు వేళ్లతో మనకేంటి మళ్ళీ ఈ చిటికి వేలు పనికిరాదు. ఏది ఈ వేళ్ళతో ముందర ఉన్నటువంటి శ్వాసని విడిచిపెట్టాలి, దాన్ని రేచకము అంటారు. తర్వాత బాగా శ్వాసను లోపలికి పీల్చుకోవాలి, దాన్ని పూరకము అంటారు. లోపలికి పీల్చుకున్న తర్వాత ఏం చేస్తాం? అప్పుడే కుంభించాలని పోందా బోర్ను సగం సగం బాగా పీల్చుకున్న తర్వాత దాన్ని మార్చాలి. మళ్ళా ఏది ఈ పింగళ నాడిని మళ్ళా మూసి మళ్ళా ఈ ఇడదేత మళ్ళీ పూర్తిగా రేచకం చేయాలి, పూర్తిగా వదిలిపెట్టాలి. వదిలిపెట్టి మళ్ళీ ఆ తర్వాత దీంతో పూరకం చేయాలి. చేసిన తర్వాత అప్పుడు మళ్ళా ఏది కుంభించాలి. దాన్ని ఏమన్నారు? ఓం భూః, ఓం భువః, ఓం శువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఇన్నున్నాయి. ఓం భూర్భువస్సువః అనడంలో ఇన్నున్నాయి. అందులో దాన్ని షార్ట్కట్గా భూర్భువస్సువః అంటాం. భూర్భువస్సువహాలు ఎన్నున్నాయంటే భూహు భువః శువః మహ జన తప ఇన్ని అన్నీ కలిస్తే భూర్భువస్సువహ అయింది. దాని చేత ఇక్కడ మనకి ప్రాణాయామం చేయడం అండి. అప్పుడు అది ఎందుకుని ఎంత భావ సమూహంతో ఉన్నది? ముక్కు పట్టుకోవడం కాదు, ఇది గాలి పీల్చడం కాదు, ఈ లోపల రొంప కూడా పట్టుంటే ఆ చీవుడు కూడా చేతిలోకి వస్తుంది. అందుకని ఈ అవస్థలేమీ కాదు అక్కడ. నీ మనసుతో నువ్వు చేసి నీ హృదయంలో ఉన్నటువంటి నీ ప్రభువుని ఇందాక చెప్పించుకోండి పాప మంత్రపుష్పంలో అర్థం. ఏది పైనుంచి ఉన్న కొలత కింద నాభి నుంచి ఉన్నటువంటి కొలత హృదయస్థానం అవుతుంది అక్కడ. ఆ హృదయంలో ఉన్నటువంటి మన ప్రభువుకి నువ్వేం చేయాలి? అక్కడ కుంభించాలి. కుంభించినప్పుడు అప్పుడు నువ్వు అక్కడ కొంతసేపు కాస్త అభ్యాసం చేసినట్లయితే ఇది గురువులు చెప్తేనే చేయాలండి, గురువుల దగ్గరుండి. కాకుండా చేస్తే కొంచెం మళ్ళా దాన్ని వికటిస్తుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి. ఆ కుంభించినప్పుడు ఏమవుతుంది? అది ఎంత సుకుమారంగా ఉంటుంది, ఎంత సుకుమారమైన ఆలోచన అమ్మ అది. అది అందరితో చెప్పి యూనివర్సల్గా చేసేటువంటిది కాదు, ఎవరికి వాళ్ళు కూర్చునే చక్కగా అలా మనం చేసుకుంటే సంశయరహిత అద్వైత తత్వ భాసమాన సూచన మంత్రాన్ని వ్యూహం అక్కడ జరుగుతోంది. అటువంటి హంస శివసోహం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా ఎవరు తీసుకొచ్చారంటే అది నాదబ్రహ్మాసక్త వినోదం. నాదబ్రహ్మాసక్త వినోదం ఎందుకంటే లోపల నుంచి మనం ఓంకారాన్ని మనం నాదం తీసుకున్నప్పుడు బ్రహ్మనాదం అది. ఆ బ్రహ్మనాదాన్ని నాదబ్రహ్మ ఆసక్త వినోదం అక్కడ చాలా ఆసక్తికరంగా మనకి ఎవరి కోసం ఎవరు చేస్తున్నది కాదు, మన సాధన కోసం మనం చేసుకుంటాం. నాదబ్రహ్మ ఆసక్త వినోదం. తర్వాత ఏమైంది? వేదాంత రహస్య అర్ధ ప్రబోధం. వేదాంతములలో అంటే వేదముల చివరి వరకు నువ్వు ముందు నుంచి చివరి వరకు ఎక్కడ చూసినప్పటికీ రహస్యంగా అర్థాన్ని సూచిస్తూ ఉండే మంత్రం వేదాంత రహస్య అర్ధ ప్రబోధం తెలియజేసేటువంటిది. అటువంటిది ఎవరు ఇచ్చారు? ఇది ఆదిశంకరాచార్యామోదం, ఆదిశంకరాచార్యుల చేత ఇవ్వబడినటువంటిది, ఆమోదింపబడినటువంటిది, ముద్ర వేయబడినటువంటిది. ఎవరి ఆనందం అది? హనుమత్ కాళీవర ప్రసాదం. అది మన గురుదేవులైనటువంటి హనుమత్ కాళీ ప్రసాద దేవుల యొక్క ప్రసాదం. ఇంత అర్థాన్ని ఇప్పుడు ఇదంతా మనతోనే ఉన్నది, ఎటువంటి పరికరంతో సంబంధం లేదు. చెంచా కావాలా, గ్లాసు కావాలా, నీళ్లు కావాలా, అమృతం కావాలా, లేకపోతే జ్యూస్ కావాలా, పళ్ళు కావాలా, పలహారాలు కావాలా, పువ్వులు కావాలా, ఏం కావాలి నీకు? నీకు ఏటితో అవసరంలా, నువ్వే చాలు. ఇట్లాంటి అనుష్ఠానాన్ని చేయడానికి ఏం కావాలి? అందుకనే గురువు ఏది ఉపదేశమైన తర్వాత మనం అనుష్ఠానం చేసుకునేటప్పుడు బయట పరికరాలు కొంతవరకే, ఏది అనుష్ఠానం కొంచెం లోపలికి వెళ్ళి దాని ఎందు లైన్లో పడేంత వరకే, ఆ తర్వాత నువ్వు ఎక్కడుంటే అక్కడ చేసుకుంటావు తప్పకుండా. నీ వెంటబడి రావాలి మన సాధన అనేటువంటిది, మనం చేసుకునే అనుష్ఠానం అనేటువంటిది మన వెంట ఉండాలి, మన ఇంట ఉండాలి, మనం అందులోనే మునిగిపోవాలి. ఇది సారాంశం. అటువంటి గొప్పదైనటువంటి విషయాన్ని మనకి మహాత్ములు తెలియజేస్తున్నారు ఇక్కడ. అందుకని దీన్ని ఏమన్నారు అంటే సూచన మంత్రం. ఇది కూడా ఏంటంటే సూచన తెలియజేస్తోంది, ఇది జపమంత్రం కాదు, అది నువ్వు దాన్ని గుర్తించే మంత్రం. సూచన అంటే గుర్తించడం. అందుకు శివుడు ఎక్కడున్నాడు, నువ్వు అనుష్ఠానం చేసేటువంటి ప్రభువు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు అంటే ఎక్కడ లేడు, అంతటా ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడని చెప్పేటువంటిది కాదు కదా, అనుభవించి తీరాలి దాన్ని. అందుకని అది కేవలం అనుభవేక వైద్యం. అటువంటి గొప్ప సూచనని మనకి మహాత్ములు మనకి అందజేస్తున్నారు. కాబట్టి అందరం కూడా అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధనా సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ, సుఖీ భవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయురారోగ్యైశ్వర్యములను, పుత్ర పౌత్ర ధనధాన్యములను, నిరంతర భగవన్నామామృత సాస్వాదనని, ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథులు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ, సుఖీ భవ. హరి ఓం. ఓ